गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्तदन्दौषितं येन तस्मै श्री गुरवे नमः आपो वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भो भवस्वः तत्सवितो वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भो भवस्वः तत्सवितो वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भो भवस्वः तत्सवितो वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
ऋग्राजकुल యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం నిరంతరం చెప్పుకుంటూనే ఉన్నాం. నిత్య నూతనమైన సనాతనమైన శాశ్వత సత్యాలను అందించాలి. ఆ శాశ్వత సత్యాలలో ఒకటి అయినటువంటి శ్వాస మొత్తము ఆధ్యాత్మిక జగత్తుకు మూల కారణము శ్వాసే. ఆ శ్వాస యొక్క అనేక పెర్మిటేషన్ కాంబినేషన్ అనేక రకాలైనటువంటి కాంబినేషన్స్ ఏ విధంగా ఏర్పడతాయో దాన్ని ఏ విధంగా మనం గమనించుకోవాలో దాన్ని ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులవి తీసుకొస్తుందో ఇదంతా కూడా పరివ్రాజకుడికి తెలియటమే కాకుండా వీలైతే ఆ విధమైనటువంటి కాంబినేషన్స్ వాడు ప్రకృతిలో చేయగలగాలి. సత్సాయిబాబా వాళ్ళు చేసేది అలాంటి కాంబినేషన్సే. దీనికి ఆధ్యాత్మిక జగత్తులో ఇంకొక పేరు కూడా ఉంది, సాంఖ్యయోగము అని. దీన్ని మనం గాయత్రి మంత్రంలో 24 తత్వాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. యోగ విద్య ఒకటే, ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉన్నాయి, ఏ నుంచి జడ్ వరకు. కొన్ని లక్షల పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, కొన్ని ప్రింట్ అవుతున్నాయి, కొన్ని లక్షలు కోట్లు ప్రింట్ కాబోతున్నాయి. అన్ని వేరే వేరే ప్రతి పుస్తకము, కానీ అక్షరాలు అందులో అదేవిధంగా ఇవాళ మనము శ్వాస అనేటువంటి పేరుతో ఉత్పత్తి అయ్యేటటువంటి 24 తత్వాలను కనుక మనం జాగ్రత్తగా గమనించుకుంటే సృష్టిలో మీరు సాధించలేనిది ఏమీ ఉండదు, ప్రతిదీ మీరు సాధించగలరు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ ఆ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేటటువంటి పాయింట్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా చేయొచ్చు, కానీ అంతే చేయదు, నా ప్రకారమే చేస్తాడు. ఆఖరికి హంతకుడికి ఫర్గివ్నెస్ కూడా ఇవ్వచ్చు, కానీ అతను ఇష్టం వచ్చినట్టు నాకు ఇవాళ మూడు కుదిరింది ఇతను క్షమించిస్తానంటే అని వీల్లేదు పాపం. అతను మళ్ళా లాయర్స్ ని వాళ్ళని కన్సల్ట్ చేసి అతను చేసినటువంటి అఫెన్స్ ని ఎక్కడైనా నిజంగా లొసుగు ఉందా, అతను క్షమించగలిగేటువంటి పాయింట్ ఉందా చూసుకుని ఏ విధంగా అవుతూ చేస్తాము. సాంఖ్య యోగము తెలుసుకున్నటువంటి శ్వాస మీద ఆధిపత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి సర్వసమర్థులు అయినప్పుడు కూడా అన్ని చేయడు, కానీ తన సర్వసమర్థత్వాన్ని అనేక సార్లు నిరూపిస్తూ ఉంటాడు. ప్రతి గురువు అది నిరూపించాడు. గురువు అన్న పదంతో మనము భారతదేశంలో సంబోధించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సర్వసమర్థతను సాటిస్తూనే ఉన్నారు. నమ్మనటువంటి మతేతరులకు కూడా తినకూడనటువంటి పదార్థాలను వారి ముందుకు తీసుకొస్తే ఆ పదార్థాలు సహజంగా తినదగినటువంటి పదార్థాలుగా మారిపోవడం అనేది చాలా కామన్. కానీ చాలా కామన్ ఇన్సిడెంట్ ఏం చెప్తాను మనకు, పదార్థాల మీద, ప్రకృతి మీద, సాంఖ్యయోగం మీద, శ్వాస మీద, ఇవన్నీ ఒకే భావనకి పర్యాయవాది పదాలు. శ్వాసనండి, సాంఖ్యయోగం అనండి, ప్రకృతి అనండి, గుణాలనండి, మీరేమైనా చెప్పండి, పంచభూతాలనండి, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క రూపాంతరాలే. గురువు అనేటువంటి వ్యక్తి ప్రకృతి మీద తన విజయాన్ని అనేక రకాలుగా చూపిస్తాడు. కానీ ఆ చూపించేది కేవలము ప్రదర్శన మాత్రమే తప్ప నిత్య జీవితంలో చేయడానికి వాళ్లకి కూడా హక్కు లేదు. దకాండు విభూతోటి ఇవ్వగలడు, చాక్లెట్లతో ఇవ్వగలడు, కానీ హోటల్లో రన్ చేసేయండి చేయిస్తే అంటే చేయొచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్, కానీ చేయలేదు, చేయటానికి వీల్లేదు, ప్రకృతి అడగలుగుతుంది అక్కడ. ఇది మనం మనసులో గుర్తుంచుకుని ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి. కాల జ్ఞానానికి ప్రతి గురువు భవిష్యవాణి చెప్తూ ఉంటాడు, జరగదేవి చెప్తూ ఉంటాడు. దానికి శ్వాసకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ శ్వాస ద్వారా ఆ 24 తత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఆ 24 తత్వాల ద్వారా కాల జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోగలం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఏకమేవ అగ్రే ఆసీత్. మొట్టమొదట ఒక్కడే ఉన్నాడు ఆ పురుషుడు. ఒకటే చేతనత్వానండి, ఒకటే ఆత్మానండి, ఒకటే భగవంతుడు అండి, ఒకడు ఉన్నాడు ముందు. ఇంకా ప్రకృతిలో ఇంకేమీ లేవు. అక్కడి నుంచి అది 5 తత్వాలుగా మారింది. అది ఎలా మారిందో కూడా ఈ మహాకాల చక్రం గమనంలో మనకి తెలియదు. ఏమిటది అంటే ఆకాశము, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. ఇక్కడ మనం శ్వాస గురించి తెలుసుకుంటున్నప్పుడు పంచ మహాభూతాలు అని మనం చెప్పుకుంటున్నటువంటివి ఈ పృథ్వీ గురించి మనం చెప్పటంలే, ఈ జలము గురించి మనం చెప్పుకోవటంలే, ఈ అగ్ని గురించి మనం చెప్పటంలే, ఈ వాయువు గురించి మనం చెప్పటంలే, ఈ ఆకాశం గురించి మనం చెప్పటంలే. వీటికి కారణాలైనటువంటి తత్వాలు. మనం ఇప్పుడు ఏ స్పేస్ లో అయితే కూర్చున్నాము, ఏ ఆకాశంలో అయితే కూర్చున్నాము, ఈ శాటిలైట్స్ ఏ ఆకాశంలో అయితే తిరుగుతున్నాయో, ఈ ఆకాశగంగా, ధ్రువ నక్షత్రాలు, తారకలు, నిహారికలు, ఇవన్నీ ఏ ఆకాశంలో అయితే తిరుగుతున్నాయో, ఇవన్నీ మీరు భౌతికంగా గమనించగలుగుతున్నారు. మీకు తెలుస్తోంది దీన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంది, ఇది పక్కనే ఉంది, ఇది దగ్గరగా ఉంది, ఈ స్పేసెస్ మీ మనస్సు ద్వారా పట్టుకోగలుగుతున్నారు. వీటికి కారణమైన ఆకాశము, దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ వాయువుకి కారణమైనటువంటి వాయువు, ఈ అగ్నికి కారణమైనటువంటి అగ్ని, ఈ జలతత్వానికి కారణమైనటువంటి జలము, మనిషి కంటే కనిపిస్తున్నటువంటి పృథ్వీకి కారణమైనటువంటి పంచమహాభూతాలలో ఆకాశము 2 మారింది. ఒకటి కాస్త 2 మారింది. అదే మన ఇండియాలో కూడా 2 మారటం అనేటువంటి ఆ ప్రాసెస్ ఆటోమేటిక్ గా 2 మారుతుంది. అవడించైతేనే దాన్ని దానంతా అదే 2 మారుతుంది. అది దాన్ని మనం క్వశ్చన్ చేయటం ఎందుకు 2 మారేమని అడగటమే. దాన్ని ఏమంటున్నాం అది దాని స్వభావం, ఇట్ ఈస్ ఇట్స్ నేచర్. అలాగే ఆకాశం యొక్క నేచర్ అది, అది 2 మారింది. ఒకటి ఆకాశ తత్వం, ప్రిన్సిపల్ ఆఫ్ ఆకాశ, ఈ ఆకాశం కాదు, ప్రిన్సిపల్ ఆఫ్ ఆకాశ, అది 2 మారినప్పుడు 2 అవుతుంది కదా. ఒక ముక్కని జీవాత్మ అంటాం, 2 మిగతా 4 తత్వాలతో సంబంధం ఏర్పరచుకుంటుంది, 4 భాగాలుగా మారి. ఇది మీరు మనసులో గుర్తుంచుకుంటే ఆధ్యాత్మిక జగత్తులో గురువులు చేసేటటువంటి అనేక మ్యాజిక్లు వెనకాతనున్నటువంటి సైన్స్ మీద అర్థమవుతుంది. కొంచెం గమనించబోటమే, దాన్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాని వల్ల మీరు ఆ కాంబినేషన్ పెర్మిటేషన్ గట్టిగా ఉంచుకోవాలి. ఇంకా మనలో ప్రతి వాడు కూడా ఒక జీవాత్మ కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటన్నమాట, మనలో ప్రతి వాడు ఒక విశేషమైనటువంటి స్థలాన్ని ఆక్రమించి ఉన్నాడు. ఆ విశేషమైన స్థలాన్ని ఆక్రమించినటువంటి జీవాత్మ 2 భాగాలుగా మారింది. మారి ఏమైందని మిగతా 4 తత్వాలతో సంబంధం పెట్టుకుంది, లింక్ పెట్టుకుంది, దాన్ని యోగము అంటాం. ఎప్పుడైతే ఆకాశ తత్వము వాయుతత్వంతో సంబంధం పెట్టుకుంటుందో దాన్ని మనస్సు అంటాం. రెండో భాగం చెప్పుకున్నాడు. ఒకటి ఒక అర్ధభాగము జీవాత్మైంది, రెండో అర్ధభాగం నాలుగు భాగాలుగా మారింది. ఆ నాలుగు భాగాల్లో వన్ ఫోర్త్ వాయుతత్వంతో సంబంధం పెట్టుకుంటే మనస్సు అంటాం, రెండో వన్ ఫోర్త్ అగ్నితో సంబంధం పెట్టుకుంది బుద్ధి అంటాం, మూడోది జలంతో సంబంధం పెట్టుకుంది చిత్తము అంటాం, నాలుగోది పృథ్వీతో సంబంధం పెట్టుకుంది అహంకారము అంటాం. మనో బుద్ధి చిత్త అహంకారాలు ఈ విధంగా జీవాత్మలో ఏర్పడతాయి. అంటే జీవాత్మలో డైరెక్ట్ గా ఆకాశతత్వంతో సంబంధం ఉన్నది మన జీవాత్మ. మిగతా సమయం వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ నాలుగు వన్ ఫోర్త్ గా మారి ఒక వన్ ఫోర్త్ ఇంకో వన్ ఫోర్త్ ఇంకో వన్ ఫోర్త్ ఇంకో వన్ ఫోర్త్ ఇంకో వన్ ఫోర్త్ మిగతా నాలుగు తత్వాలతో వాయువుతో సంబంధం పెట్టుకున్నప్పుడు మనస్సును, అగ్నితో సంబంధం పెట్టుకున్నప్పుడు బుద్ధి అని, జలముతో సంబంధం పెట్టుకున్నప్పుడు చిత్తము అని, పృథ్వీతో సంబంధం పెట్టుకున్నప్పుడు అహంకారం అని చెప్పుకుందాం. అంతటా ఏమేర్పడింది? జీవాత్మ ఏర్పడింది. జీవాత్మకి ఉపయోగపడటానికి నాలుగు అంతఃకరణాలు ఏర్పడ్డాయి. ఈ నాలుగు అంతఃకరణాలలో వాయుతత్వము రెండు భాగాలుగా మారి, ఆకాశతత్వం ఇప్పుడు రెండు భాగాలుగా మారినట్టే వాయువు కూడా రెండు భాగాలు, ప్రతిదీ రెండు 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 రెండుగా విభజింపబడుతుంది. వాయుతత్వం రెండుగా విభజింపబడి ఒక సగము వ్యాన వాయువుగా మారుతుంది. శరీరం అంతటా ఏ వాయువు అయితే ఆక్రమించి ఉన్నదో దాన్ని వ్యానము అంటాం మనం. అది మిగతా సగం వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ మిగతా నాలుగు వాయువులు వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ నాలుగు వన్ ఫోర్త్స్ ఉంటాయి వాయుతత్వంలో. ఒక సగము మన జీవాత్మ నాలుగు అంతఃకరణాల్లో మారినటువంటి ఆ పార్టీలో ఆ ఆకాశంలో వ్యాన వాయువుగా సర్వత్రా వ్యాపించేస్తుంది. సర్వత్రా వ్యాపించేసిన తర్వాత ఆ వాయువులోని వన్ ఫోర్త్ ఆకాశంతో లింక్ అవుతుంది, దాన్ని సమాన వాయువు అంటాం. ఇంకోటి అగ్నితో సంబంధం పెట్టుకుంటుంది, వాయువే అగ్నితో సంబంధం పెట్టుకుంటుంది, దాన్ని ఉదాన వాయువు అన్నాం. ఇంకోటి జలంతో సంబంధం పెట్టుకుంటుంది, దాన్ని ప్రాణవాయువు అన్నాం. ఇంకోటి పృథ్వీతో సంబంధం పెట్టుకుంటుంది, దాన్ని అప్రాణవాయువు అన్నాం. దాన్ని పిక్చరైజ్ చేసుకోండి. అది పిక్చరైజ్ చేసుకుని మీరు అవగాహన చేసుకుంటే మీ శరీరంలో ఆ ఆధ్యాత్మిక శక్తులు ఎలాగ ప్రేరేపబడతాయో తెలిసామర్థమట. ఒకే ఒక జీవాత్మ ఉన్నది, ఏ విధంగా ఒకే ఒక పరమాత్మ ఉన్నట్టు. పరమాత్మ గురించి మనం ఊహించలేము, వదిలేద్దాం దాన్ని. మన జీవాత్మ గురించి ఆలోచిద్దాం. జీవాత్మ ఎక్కడ ఉన్నది? స్పేస్ లో ఉన్నది. దానికి ఒక పార్ట్ ఆఫ్ ద స్పేస్ అలాట్ చేయగలిగింది అనుకుందాం మనకి ఆకాశం చోటు. ఆ చోటు రెండు భాగాలుగా కరెక్ట్ గా విభజింపబడింది, హాఫ్ అయింది. ఆ హాఫ్ అనేటువంటి ప్రక్రియ మనకి కళకళాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మైటోసిస్, మైటోసిస్ ఏంటంటే మైటోసిస్. ఆ ఎన్నిబా నుంచి అది రెండు కణాలుగా, రెండు ఈక్వల్ ఐడెంటికల్ గానే మారతాయి, రెండు సగభాగాలుగా మారతాయి. భాగం ఏదవుతాయి, మళ్ళా ఐడెంటికల్ అని తయారవుతాయి. అలాగే మనకి అలాట్ చేయబడినటువంటి జీవాత్మ అనేటువంటి స్పేస్ రెండు భాగాలుగా మారింది. అంతకంటే ముందేమైంది అంటే మహాభూతాలు ఏర్పడి ఉన్నాయి ఆల్రెడీ. అది ఎలా ఏర్పడిందో మనకు తెలియదు. ఉందది ఏదో ఉన్నా అక్కడ ఆకాశం ఉంది, వాయువు ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, పృథ్వీ ఉంది. అందులోంచి ఈ రెండు సగభాగాలుగా మారినటువంటి ఆకాశము సగం జీవాత్మగానే ఉండిపోయింది. మిగతా సగము నాలుగు భాగాలుగా, అంటే అందులో నాలుగు భాగాలలో ఒక్కొక్కటి వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ గా మారింది. అంటే మన టోటాలిటీని చూసుకుంటే వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ గా మారుతుంది. అంటే కదా హాఫే కదా వన్ ఫోర్త్ గా మారింది. ఆ తేడా మాత్రం గుర్తుంచుకోండి. అందుకే అష్ట వస్తువులను ఎందుకు వచ్చారు అప్పుడు అర్థం అవుతుంది మనకి. అంతే ఈ వన్ ఎయిట్ ఏమైంది అంటే వన్ ఫోర్త్ లో హాఫ్ ఎప్పుడైతే అది వాయువుతో సంబంధం పెట్టుకుందో మనస్సు అన్నదాన్ని. దేని యొక్క మనస్సు? జీవాత్మ యొక్క మనస్సు. అలాగే ఎప్పుడైతే ఆ వన్ ఎయిత్ పార్ట్ హాఫ్ లో సగం వన్ ఫోర్త్ అగ్ని తత్వంతో మహాభూతంతో సంబంధం పెట్టుకుందో దాన్ని బుద్ధి అన్నాం. ఆ వన్ ఎయిత్ ఆకాశతత్వం అంటే హాఫ్ లో వన్ ఫోర్త్ జలతత్వంతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుందో దాన్ని చిత్తము అన్నాం. ఎప్పుడైతే అది పృథ్వీతత్వంతో సంబంధం పెట్టుకుందో దాన్ని అహంకారము అన్నాం. అంటే ఇప్పుడు ఏమైంది మన దగ్గర? జీవాత్మ కాస్త జీవాత్మ ప్లస్ అంతఃకరణాలు ఏర్పడ్డాయి. ఈ అంతఃకరణాలు ఎక్కడ ఏర్పడ్డాయి? ఆకాశంలో ఏర్పడ్డాయి, ఆకాశతత్వంలో ఏర్పడ్డాయి. ఈ ఆకాశతత్వంలో ఆ జీవాత్మకి అలాట్ అయినటువంటి స్పేస్ స్థలంలో ఏర్పడ్డాయి. ఈ స్థలం మళ్ళీ ఎక్కడికో వెతుకోక్కర్లే. మన ఈ శరీరం ఒక స్థలంలో ఉంది, వీఆర్ మూవింగ్ విత్ ఈ స్థలం. మనం ఎక్కడున్నా అంత స్థలం ఆక్రమిస్తూనే ఉంటాం. ఇందులో నాలుగు భాగాలు నాలుగు అంతఃకరణాలుగా ఏర్పడిన తర్వాత మరి వాయుతత్వం కూడా ఉంది. ఇందులోనే పంచమహాభూతాలు ఇక్కడ ఉంటాయి. బాహ్య జగత్తులు ఎలాగైతే పంచమహాభూతాలు ఉన్నాయో ఇక్కడ కూడా పంచమహాభూతాలు ఉంటాయి. ఏదో చేతిలో పెంచుకుని మర్చిపోకుండా ప్రతి చోట ఇది యూస్ఫుల్. ఈ వాయుతత్వం మళ్ళా రెండు భాగాలుగా మారింది ఈ శరీరంలో. ఈ జీవాత్మ ఉపయోగించుకోదలుచుకున్నటువంటి వాయువు యొక్క ప్రమాణంలో ఆ సగము సంపూర్ణ జీవాత్మ ఆక్రమించినటువంటి స్పేస్ లో ఆక్రమించుకుంది. దాన్ని వ్యానము అన్నాం. మనం అనేటువంటి వాయువు అది ఆకాశంతో సంబంధిస్తే దాన్ని సమానము అన్నాం. దెబ్బ దగ్గరికి చేరినది మన మానవ శరీరంలో సమాన వాయువు ఎక్కడ ఉంటుంది అంటే దెబ్బ దగ్గర ఉంటుంది. అగ్నితత్వంతో సంబంధం ఏర్పరచుకుంది వనేట్ పార్ట్. దాన్ని విధానము అన్నాం. కంఠం దగ్గర ఉంటుంది. మనం అనేది జలంతో సంబంధం పెట్టుకుంది. ప్రాణము హార్ట్ దగ్గర ఉంటుంది. నీలం అనేది త్రిభుతత్వంతో సంబంధం పెట్టుకుంది. అపానవాయు గుదాద్వానము ఆధారం దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఏమైపడ్డాయి మీ దగ్గర? అంతఃకరణాలతో పాటు మిగతా రాబోయేటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి ఇంధనం ఏర్పడింది, పెట్రోల్ ఏర్పడింది, ప్రాణశక్తులు ఏర్పడ్డాయి. దీన్ని పంచ ప్రాణాలు అన్నాం. యానము హాఫ్, మిగతా వనీట్ 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 నాలుగు వనీట్స్ హాఫ్ అవుతాయి కదా. ఈ నాలుగు వనీట్స్లు ఎలా మారాయి? సమానము బొడ్డు దగ్గర, ఉదానము కంఠము దగ్గర, హృదయం దగ్గర, ప్రాణము దుగాద్వారం దగ్గర అపానవాళ్ళు. వాటి పన్ను కూడా మనకు తెలుసుకుని ఉన్నాయిగా. ధ్యానము ఏం చేస్తుంది? శరీరము లేకపోతే జీవాత్మ సంగ్రహించుకున్న ప్రతిదాన్ని శరీరం అంతా వ్యాపింపజేస్తుంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సమానము సెంట్రిఫ్యూగల్ సెంటర్ వరకు తీసుకుని బొడ్డు వరకు తీసుకొస్తుంది. ఒకటి కేంద్ర సెంట్రల్ పెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ రెండు రకాలైనటువంటి పవర్స్ పనిచేస్తాయి. ఒకటి కేంద్రాభిముఖము, ఒకటి కేంద్రం నుంచి దూరంగా వెళ్లేది. ధ్యానవాయువు దూరంగా వెళ్తుంది పెరిఫ్యూగల్. సమానవాయువు బొడ్డు దగ్గరికి వస్తుంది, లోపల వస్తుంది. సమానవాయు ఏంటది? ఆకాశతత్వము. ప్రాణవాయువు జలతత్వము హృదయం దగ్గర ఉంది. జలతత్వాన్ని ఉపయోగించుకుంటుంది బ్లడ్. జలతత్వాన్ని కూడా అక్కడ పంపు చేస్తూ ఉంటుంది. అగ్నితత్వము వాక్, తర్వాత మనకు వస్తుంది అగ్నితత్వము. ఉదాహరణము కంఠం దగ్గర ఉంటుంది. అపానము దిగా ద్వారా ఎక్స్ప్రెషన్. అంటే ఏంటి? జీవాత్మ యొక్క పరిధిలోకి లేకుండా తోచిస్తుంది. అది అర్థం చేసుకోండి. అపాన వాయువు యొక్క ఆ ప్రాణశక్తి, అపాన వాయువు అనేటువంటి శక్తి యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన శరీరం లోపల దేని ఉండకూడదు. దాన్ని ఉండను కాదు, ఎక్స్పల్స్ మొత్తం బయట పారిస్తుంది, తోచి పారిస్తుంది. అది అపాన వాయువు. సమాన వాయువు బొడ్డు దగ్గరికి లాక్కొస్తుంది. జ్ఞానవాయువు మొత్తం పెరిఫీరియల్ మొత్తం శరీరం అంతగా వ్యాపిస్తుంది. విధాన వాయువు కంఠం మీదకి, అగ్ని విజన్ తీసుకొస్తుంది. తర్వాత అగ్ని సగం అగ్ని కన్నుగా మారుతుంది. కన్ను జ్ఞానేంద్రియాలుగా మారుతుంది. మిగతా అనేక 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 అనేకమే కదా. ఒకటి ఆకాశతత్వంతో కలిసి చెవి అనేటటువంటి జ్ఞానేంద్రియంగా మారుతుంది. రెండోది చర్మము వాయువుతో కలిసి స్కిన్ గా మారుతుంది. మూడవది జలము నాలుకతో కలుస్తుంది. నాలుగవది హృదయ ముక్కుతో కలుస్తుంది. ఇవన్నీ జ్ఞానేంద్రియాలన్నారు. అగ్నికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? ఈ మహాభూతాలు ఉన్నాయి పంచతత్వాలు, వాటిని కొలవగలిగేటువంటి ఎబిలిటీ కలిగి ఉంటాయి. కన్ను అగ్నిని కొలవగలదు, రూపాన్ని కొలవగలదు, చెవి ఆకాశతత్వాన్ని శబ్దాన్ని కొలవగలదు. ఇది కదా అంతటా జలము జలము అనేటటువంటి సబ్స్టెన్స్ రెండు భాగాలుగా విడిపోయి సగభాగము రస తన్మాత్రగా మారుతుంది. జలము యొక్క తన్మాత్ర రసము ఆకాశతత్వంతో శబ్ద తన్మాత్రగా మారుతుంది. అదే జలము అగ్ని తన్మాత్రతో కలిసి రూప తన్మాత్రగా మారుతుంది. అదే జలము పృథ్వీ తన్మాత్రతో కలిసి గంధంగా మారుతుంది. అదే తన్మాత్ర వాయువుతో కలిసి జలము స్పర్శగా మారుతుంది. ఇదంతా ఏంటి? తన్మాత్రలు. అంచేత నాలుగు అంతఃకరణాలు, ఐదు ప్రాణాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, ఇదంతా కాకుండా పృథ్వీతత్వం, పృథ్వీతత్వం సగం మారుతుంది, సగము గుదాద్వారంగా మారుతుంది, మిగతా నాలుగు కర్మేంద్రియాలుగా మారుతాయి. ఎలాగా? వనైత్ పృథ్వీ ఆకాశతత్వంతో కలుస్తుంది, వాక్కుగా మారుతుంది. వనైత్ పృథ్వీ వాయువుతో కలిసి చేతులుగా మారుతుంది, కర్మేంద్రియాలు. అలాగే వనైత్ పృథ్వీ అగ్నితో కలిసి కాళ్లుగా మారుతుంది. అలాగే వనైత్ పృథ్వీ పృథ్వీతో కలిసి గంధంగా మారుతుంది. ఈ విధంగా జలముతో కలిసి ఉపస్థగా మారుతుంది, జననేంద్రియంగా మారుతుంది. జలంతో కూడా కలవాలి కదా కర్మేంద్రియానికి. వాక్, పాణి, పాద, పాయి, ఉపస్థ, మొత్తం 24. ఈ 24 పెర్మిటేషన్ కాంబినేషన్స్ కనుక మీరు మధ్యంచుకోగలిగితే జాగ్రత్తగా మొత్తం మీకు ప్రకృతి మీద కమాండ్ ఏర్పడుతుంది. ప్రకృతి మీద కమాండ్ ఏర్పడినప్పుడు దీన్ని సాంఖ్య విజ్ఞానం, దీన్ని సాంఖ్యయోగం అని భగవద్గీతలు కూడా చెప్పాడు. కానీ మళ్ళా కమిషన్ మర్చిపోతుంది. స్థిత ప్రత్యక్షం వస్తే తప్ప ఇవేమి పనిచేయవు. మీకు ఇష్టానుకూలంగా ఇవి పనిచేయమంటే పనిచేయవు. సైన్స్ దాని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు ఏం చేయగలరు అంటే సైన్స్ ఇష్ట ప్రకారం మిమ్మల్ని మార్చుకోవాలి. ఇంకొక ఈ 24 తత్వాలు అర్థమే కదా. ఈ 24 తత్వాలను మార్చగలిగేటువంటి శక్తి శ్వాసకుంది. శ్వాస ఈ 24 నుండి మార్చేయగలదు. ఈ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? మనకి వాయుతత్వం యొక్క సగభాగం జ్ఞానము. ఈ జ్ఞానాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే ఇంకేతో సర్వత్రా వ్యాపించి ఉంది కదా. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి జ్ఞాన వాయువుని మనం సర్వత్రా పంపించగలం. సమానవాయువుని ఎక్కడే పంపించగలను? నేను బిడ్డ వరకే పంపించగలను. ప్రాణవాయువుని ఎక్కడి వరకు పంపించగలను? హృదయం వరకే పంపించగలను. ఇంకేతో జ్ఞాన వాయువుని, జ్ఞానవాయువు అంటే వేరే వాయువు ఎక్కడో ఉంటుంది అనుకోకండి. మీరు పీల్చుకునే దాంట్లో ఆటోమేటిక్ గా సగం జ్ఞానవాయువుగా మారిపోతుంది. మిగతా వన్ ఫోర్త్ మిగతా వాయువులుగా మారుతూ ఉంటాయి. ఇంకొక ఆ శ్వాసను మీరు పీల్చుకుంటున్నప్పుడు ఈ మార్పు మీ శరీరంలో ఎలా వస్తుంది అది గమనించుకోమని నేను చెప్పాడు. ఎప్పుడు కూడా శ్వాసని పరివ్రాజకుడు ఆధ్యాత్మిక పదముగా ఉన్నటువంటి నిత్యనూతన సనాతన శాశ్వత ఈ గాలి నిలిపించినా ఆ ఐదు భాగాలుగానే మారుతుంది. గాలి పీలుస్తున్నప్పుడు మనం పీల్చినటువంటి వాయువులు ఎగ్జాక్ట్ గా హాఫ్ జ్ఞానవాయువుగా మారుతుంది. మిగతా అనుకోవచ్చు సమాన వాయువుగా మారుతుంది. దీంతో కలిసి ఆకాశంతో కలిసి, అగ్నితో కలిసి ఉదానవాయువుగా మారుతుంది, జలముతో కలిసి ప్రాణవాయువుగా మారుతుంది, పృథ్వీతత్వంతో కలిసి ఉదానవాయువుగా మారుతాం అన్నది గమనించాలి. ఇంకేంటే జరుగుతుంది. అది జరగకపోతే కన్స్టిట్యూషన్, ఉదానవాయువు పనిచేయకపోతే ఎక్స్పెన్షన్ లేదు, దగ్గర దగ్గర పనిచేయకపోతే డైజెషన్ లేదు, హృదయం దగ్గర పనిచేయకపోతే రక్త సంచలనం లేదు, కంఠం దగ్గర పనిచేయకపోతే వాక్ లేదు. ఇవి ఉన్నాయి మనకి. ఉన్నాయంటే జరుగుతుందని అర్థం లేదు. దీన్ని మీరు శ్వాస ద్వారా గమనించుకుంటూ డీప్ స్లో రికగ్నిషన్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ అది క్యాంపులోనే కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని డీప్ స్లో రికగ్నిక్ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇది ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాల్సిన పని లేదు కాదు, అది జరుగుతుంది. అది మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. గమనించుకోవాలి దాన్ని. జ్ఞానవాయువు, సమాన వాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, ఇది బ్రీదింగ్ యొక్క ఉద్దేశం. ఇది ఉద్దేశం లేకుండా మీరు డీప్ స్లో రికగ్నిక్ బ్రీదింగ్ చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అందరూ అవుతుంది మీరు. కానీ సాంఖ్యయోగం మీకు అర్థమైంది. ఇది చేసిన తర్వాత మీరు ఇంకొక పని చేయాల్సి వస్తుంది. 40 నిమిషాలలో రోజులో పొద్దున్న 6 గంటల నుంచి ఆరు గంటల 40 నిమిషాల వరకు మనం పీల్చుకునేటువంటి శ్వాస డైరెక్ట్ గా మూలాధారానికి వెళ్తుంది. మీరు గుర్తుంచుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటే కానీ 6 to 6:40 ప్రతిరోజు 600 శ్వాసలు ఆ లోపల జరిగిపోతాయి. శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఈ 40 నిమిషాలలో మనం తీసుకున్నటువంటి 600 శ్వాసలు మూలాధారానికి వెళ్తాయి. తర్వాత 6000 శ్వాసలు పొద్దున్న 6:41 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు స్వాధిష్టాన చక్రం దగ్గర 6000 శ్వాసలు, మధ్యాహ్నం 1:21 నుంచి సాయంత్రం 8 వరకు 6000 శ్వాసలు మణిపూరకం దగ్గర, మళ్లీ 6000 శ్వాసలు 8:01 నుంచి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 2:40 వరకు అనాహతం దగ్గర ఉంటుంది. దాని తర్వాత 1000 శ్వాసలు పొద్దున్న 2:41 నుంచి 3:46 వరకు నిషిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత 3:46 తర్వాత పొద్దున్న 6 గంటల వరకు మన ఆజ్ఞ సహస్రారము దగ్గర శ్వాస ఉంటుంది కనుక దీన్ని భ్రామీణ ముహూర్తం. ఇది ఫిక్స్డ్ టైమింగ్స్. ఈ మారు సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా ఎలా అవుతుందో అలాగే పొద్దున్న కరెక్ట్ గా 3:46 కనుక మీరు చూస్తే మీ శ్వాస ఆధ్యాచక్రంలోకి ప్రవేశిస్తుంది. ఇంకా అక్కడి నుంచి పొద్దున్న 6 గంటల వరకు కూడా అది ఆధ్యాచక్రంలో 1000 పెరుగుతుంది, సహస్రారంలో 1000 పెరుగుతుంది. కనుక ఆజ్ఞాచక్రము సహస్రాల చక్రాన్ని ఉపయోగించుకుని చేయవలసినటువంటి పనులు ధ్యానము ధారణ సాధన ఇదంతా కూడా ఆ టైంలో చేయాలి. మూలాధారం టైంలో చేస్తామని అనుకోండి ఎంత సౌతం కావాలంటే ఈ టైమింగ్స్ మీరు సెట్ చేసుకోవాల్సిన దీని ప్రకారము మన శరీరంలో ఉన్నటువంటి విభిన్న దేవీ దేవతలు ఏ విధంగా పనిచేస్తామన్నది కూడా మీరు ఈ టైం టేబుల్ ప్రకారం చూసుకుంటూ ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు ఈ 5 ప్రాణవాయువులతో పాటు 5 ఉప ప్రాణాలు ఉన్నాయి, నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ. నాగ కూర్మ కృకర దేవదత్త అనేది ప్రాణం ఎదురుస్తున్నప్పుడు పంచ ప్రాణాలతో పాటు 5 బయటకెళ్తాయి. ధనంజయ వాయువు మాత్రం శరీరంలో ప్రాణం ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుంది, ఏ విధంగా ఉండిపోతుంది అనేది కూడా మనం చాలా డీప్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ ధనంజయ వాయువు యొక్క ప్రకోపాన్ని మార్చుకోవటానికి అనేక శ్రాద్ధ కర్మలు డెవలప్ చేయబడ్డాయి. ఇది అంతా కాకుండా 10 నాడులు ఉన్నాయి. చెవుల దగ్గరికి వెళ్లేటువంటి 2 నాడులు పూష ఆలంబుష, కమ్ముల దగ్గరికి వెళ్లేది గాంధారి హత్తిగుష, అపాన వాయువు దగ్గరికి వెళ్లేది సునీవాలి కుహు, అనాహతం దగ్గరికి వెళ్లేటటువంటివి ఈ 4 రకాలైనటువంటి నాడులు. మొత్తం మీద ఉన్నటువంటి 7 నాడులు ఇవి కాకుండా ఇడ పింగళ సుషుమ్న అనేటువంటి 3 నాడులు, 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కు 1 నోరు ఇడ పింగళ సుషుమ్న, ఇది 10. ఇది మన ఆధ్యాత్మ జగత్తుకి శ్వాసకి ఉన్నటువంటి సంబంధం. దీన్ని ఎంత డీప్ గా మనం అర్థం చేసుకోగలిగితే ప్రకృతి మీద మనకి అంత కమాండ్ ఏర్పడుతుంది. ఫస్ట్ థింగ్.